గాయత్రి మహావిజ్ఞానంలో పంచకోశాల గురించి చెప్పుకుంటున్నాను. పంచకోశాల గురించి మాస్టర్ జీకే గారు తైత్రీయ పరిషత్తులో విస్తారంగా ఇచ్చారు. ఈ పంచకోశాల్లో ఈరోజు మనం ఏం చెప్పుకుంటామంటే, అన్నమయ కోశము పరబ్రహ్మముగా ధ్యానం చెయ్యి అని చెప్పారు. అన్నమయ కోశం ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ శరీరం, అయ్యో ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయనా? ఎలాగా అన్నమయ కోశం పరబ్రహ్మముగా ధ్యానం చేయమంటే అన్నమయ కోశం ఎలా ఉంటుంది అనే ప్రశ్న వస్తుంది. దానికి ఆన్సర్ ఏం చెప్పిందంటే, శాస్త్రం మన భౌతిక దేహం ఎలా ఉందో ఖచ్చితంగా అది అలాగే ఉంటుంది. ఎవరెవరి దేహం ఎలా ఉంటుందో వాళ్ళ అన్నమయ కోశం అలాగే ఉంటుంది. ఆ తర్వాత అన్నమయ కోశం అయిన తర్వాత ప్రాణమయ కోశం ఎలా ఉంటుందంటే, ప్రాణమయ కోశం కూడా అన్నమయ కోశంలానే ఉంటుంది. ఆ భౌతిక శరీరం ఎలా ఉందో అది కూడా అలాగే ఉంటుంది. ప్రాణమయ కోశాన్ని భగవంతుడిగా ధ్యానం చేయమన్నారు. ఆ తర్వాత మనోమయ కోశం, ఈ మనోమయ కోశాన్ని కూడా భగవంతుడిగా ధ్యానం చేయమన్నారు. వాటికి ఈ కోశాలన్నిటికీ తల, కుడిపక్క, ఎడంపక్క ఒక పుచ్చము, తర్వాత అవి దేని మీద ఆధారపడి అన్నీ కలిసి ఉన్నాయో దాన్ని ఆత్మ, ఇవన్నీ చెప్తారు. హలో హలో కంటిన్యూ చేస్తున్నాను. ఈ అన్నమయ కోశాన్ని పరబ్రహ్మంగా ధ్యానించడం, అలాగే ప్రాణమయ కోశాన్ని పరబ్రహ్మంగా ధ్యానించడం, అలాగే మనోమయ కోశాన్ని పరబ్రహ్మంగా ధ్యానించడం, హలో కంటిన్యూ మనం క్రిందటిసారి హలో మరి మధ్యలో మాటలు కూడా వస్తున్నాయి కదా. సరేనా
అంకుల్ కాల్ ఏం చేశాను నేను వాళ్ళకి, మీరు కంటిన్యూ చేయండి.
ఈ అన్నమయ కోశం పరబ్రహ్మం అని ధ్యానం చేయటం, అలాగే ప్రాణమయ కోశం పరబ్రహ్మం అని ధ్యానం చేయటం, మనోమయ కోశం పరబ్రహ్మం అని ధ్యానం చేయటం, వీటి గురించి చెప్పుకున్నాం. ఇలా చెప్పుకున్న వాటిలో మన మనోమయ కోశంలోకి మనం ప్రవేశించడానికి ఒక చిన్న సూచన ఇచ్చారు. అక్కడ ఏంటంటే మనం ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో కూడా చెప్పుకున్నాం ఈ మాట. అందుకని ఈ సత్యానికి సంబంధించిన విషయాలు అన్ని చోట్ల ఒకలాగే ఉంటాయి. ఇక్కడ ఒకటి ఒకలాగా, అక్కడ ఇంకో అలాగా అలా ఉండవు. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఈ తైత్తిరీయోపనిషత్తులో ఈ పంచకోశాల గురించి చెప్తున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలేయటం అనేది ఏదైతే ఉందో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రాణం అపానాలు, అవి మనకే కాదు అవి అందరికీ అలాగే ఉంటాయని కూడా మనకు ఒక గుర్తుండాలి. మనం గాలి పీలుస్తున్నట్టే ఈ జీవులందరూ కూడా గాలి పీలుస్తుంది, మనం గాలి వదులుతున్నట్టే జీవులన్నీ గాలి వదులుతున్నాయి. అసలు సృష్టి ప్రారంభంలో భగవంతుడు గాలి వదిలేట్టు బయటికి, ఆయన గాలి వదిలినంతసేపు సృష్టి ఉంటుంది. ఆయన ఎప్పుడైతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నాడో అలా లోపలికి పీల్చాడు అనుకోండి, సృష్టి మొత్తం లయం అయిపోతుంది. కాబట్టి సృష్టి మొత్తము బయటికి కనిపించడం, లోపలికి మళ్ళీ ముడుచుకుపోవటం, కనిపించడం ముడుచుకోవడం, లేదా వికసించడం ముడుచుకోవడం, ఈ పల్సేషన్ అంటాం, లా ఆఫ్ పల్సేషన్, ప్రాణ అపానాలకు శక్తిగా పనిచేయడం అనేది ఏదైతే ఉందో అది సృష్టి ధర్మాల్లో మొదటి ధర్మం. అది ఎప్పుడైతే పరమాత్మ సంకల్పించాలి అనుకున్నాడో వెంటనే సృష్టి వ్యక్తమైంది, ఎప్పుడైతే మళ్ళీ అది వెనక్కి వచ్చేయాలనుకున్నాడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి వ్యక్తం అవడం, తగ్గిపోవటం, పౌర్ణమి వరకు రావడం, మళ్ళీ అమావాస్యకి ముడుచుకుపోవటం, ఇలాగా ప్రతిదీ రాత్రి పగలు ఇవన్నీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి మనకే కాదు అందరికి ఇలాగే ఉంటాయని మనము దృష్టిలో ఉంచుకోవాలి. నేను ఏదో గాలి పీల్చుకుంటున్నాను, నేను గాలి వదులుతున్నాను అనేది కొంత రైట్ అయినా అందరూ అలాగే ఉంటారు, అందరూ అలాగే జీవిస్తారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మన శరీరంలో ఏ ప్రాణం పనిచేస్తుందో అన్ని శరీరాల్లో అదే ప్రాణం పనిచేస్తుంది. ఆ ప్రాణం పనిచేయటం వల్లే మనం గాలి పీల్చుకోగలుగుతున్నాం, గాలి వదలగలుగుతున్నాం, తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది, అది మనకు బలాన్ని ఇస్తుంది. ఆహారం బలం ఇవ్వదు, మన లోపల ఒక శక్తి ఉంటుంది అది బలం వచ్చేట్టు చేస్తుంది ఆహారం ద్వారా. ఆ రకంగా మనకే కాదు ఈ సృష్టిలో జీవులందరికీ అలాగే జరుగుతుంది అనే ఆ ఆలోచన ఎప్పుడు మనకు గుర్తుండాలి. అలా ఉండటం వల్ల మనం మనోమయ కోశం కూడా పరబ్రహ్మమే ధ్యానించడానికి ఒక మెట్టు ఎక్కినట్టు అనమాట. అంటే డైరెక్ట్గా మొట్టమొదటే మనం మనోమయ కోశం పరబ్రహ్మం అని ధ్యానించడం మొదలు పెట్టాలంటే మొదలు పెట్టకూడదు అని గుర్తు తెచ్చుకోవాలి. మొట్టమొదటి ఆనందమయ కోసం చేసేస్తే సరిపోతుంది కదా అనకూడదు, మొట్టమొదటి అన్నమయ కోసం పరబ్రహ్మం అని ధ్యానించాలి. అంటే మన శరీరం ముందర ఎక్కడుంది, ఆకాశంలో ఉంది, ఆకాశం పరబ్రహ్మం యొక్క శరీరము, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సాధన అన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా సులభంగా చేసుకోవడానికి ఏంటంటే గుర్తుండటం ఒకటే మెయిన్. గుర్తు ఉండటం మర్చిపోతాం, గుర్తు ఉంచుకో, మర్చిపోదాం, అది ప్రాబ్లం. ఆ గుర్తు ఉండటంలో మొదట గుర్తు పెట్టుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎక్కడెక్కడ కూర్చున్నాం, ఎక్కడ నుంచున్నాం, ఎక్కడ పడుకున్నాం, అంతా కూడా ఆకాశంలోనే ఉంటాయి. అన్ని సమస్త వస్తువులన్నీ కూడా మనం కూర్చునే కుర్చీ కానీ మన ఇల్లు కానీ అన్నీ ఆకాశంలో ఉంటాయి. ఇంటి లోపల ఆకాశం ఉంటుంది, ఇంటి బయట ఆకాశం ఉంటుంది, రెండు ఆకాశాలు ఉండవు. మనం ఇల్లు కట్టిన తర్వాత ఏమవుతుందంటే గోడలు అడ్డొచ్చి బయట ఆకాశం లోపల ఆకాశంలా కనిపిస్తుంది. అలాగే మన శరీరాలు వచ్చిన తర్వాత మన శరీరానికి బయట ఆకాశం, మన శరీరానికి లోపల ఆకాశం అని మనం అనుకుంటున్నాం. ఎలాగే ఇల్లు కడితే ఇంట్లో ఆకాశం, బయట ఆకాశం అనుకుంటున్నాం. అలాగా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది శరీరము ఈ ఆకాశంలో ఉంది. ఆకాశం ఏంటి? పరబ్రహ్మం యొక్క శరీరం. మనకు ఎలాగైతే శరీరం ఉందో అలాగే పరమాత్మకు ఒక శరీరం ఉంది. ఆ శరీరమే ఈ ఆకాశం. ఆ ఆకాశంలో పరమాత్మ ఉంటాడు. ఎలా ఉంటాడు? సత్యము, జ్ఞానము, అనంతము అయిన మహా తేజస్సుగా ఉంటాడు. ఇంతవరకు గుర్తుపెట్టుకొని అలాంటి ఆకాశంలో, అలాంటి పరబ్రహ్మం యొక్క శరీరమైన ఆకాశంలో, ఏ ఆకాశంలో అయితే సత్యము, జ్ఞానము, అనంతము, సత్యము, సత్తు, చిత్తు, ఆనందము లేకపోతే ఇవి ఉన్న మహా తేజస్సు ఉందో, అలాంటి పరిపూర్ణమైనది అది. భగవంతుడు పరిపూర్ణుడు. అలాంటి పరిపూర్ణమైన మహా తేజస్సు అయిన పరమాత్మ యొక్క శరీరమైన ఆకాశంలో నేనున్నాను. నేనున్నాను అంటే ప్రస్తుతం నేను అనుకుంటే, ఇప్పుడు ఈ సాధనకు సంబంధించినంత వరకు నేనున్నాను అనుకుంటే ఈ శరీరం ఉన్నాను అనుకోవాలి. అన్నమయ్య కోచి ఉందన్నమాట. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ కాసేపు ఆపారు, ఎందుకంటే భగవంతుడు ఈ కోశాలన్నింటినీ తయారు చేస్తాడు, కానీ అది మొట్టమొదట. ఇప్పుడు మనం పెరిగి పెద్దయి మన రకరకాల ఆలోచనలు, మన రకరకాల కోరికలు, మన రకరకాల ఆవేశాలు, ఇలాంటివన్నిటితో ఏమవుతుందంటే లక్ష్యాలు, ఏవో పనికొచ్చే ఆదర్శాలు, పనికిరాని ఆదర్శాలు, ఇవన్నీ కూడా ఉండటం వల్ల మన మనోమయ కోశాన్ని మనం తయారు చేసుకుంటాం, మన ప్రాణమయ కోశాన్ని మనం తయారు చేసుకుంటాం, మన అన్నమయ కోశాన్ని మనం తయారు చేసుకుంటాం. అదేంటి మరి, భగవంతుడే కదా అన్ని తయారు చేసేది, మనం కూడా చేసుకోగలమా అంటే, ఆయన ఏం చేస్తాడంటే ముందర ఆ వాటి కోశాలన్నింటినీ మనకి ఇస్తాడు. ఆ ఇచ్చిన వాటిలోంచి మనం ఏం చేస్తామంటే, ఇచ్చిన వాటిల్ని మనం మన కోరికలతోటి, మన ఆలోచనలతో నింపుతాం. అందుకని అవి మనం తయారు చేసుకున్నాం. ఒకటి అలా మనం తయారు చేసుకున్నాం అయ్యేసరికి ఏమవుతుందంటే పాపం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అలాగా మన చేత తయారు చేయబడిన అన్నమయ కోశము, అన్నమయ కోశం దేని ద్వారా తయారవుతుంది? మనం తినే ఆహారం ద్వారా. మనం ఆహార విహారాలు అంటాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అని భగవద్గీతలో ఉంటుంది. యుక్తమైన ఆహారం తినాలి, యుక్తమైన విహారం. విహారం అంటే వ్యాహ్యాలకు వెళ్ళటం అది కాదు, మన జీవిత విధానం అనమాట. యుక్త స్వప్నావబోధస్య, ఎంతసేపు పడుకోవాలి అంతసేపే పడుకోవాలి, ఎంతసేపు కష్టపడాలో అంత కష్టపడాలి, ఎంతసేపు చదువుకోవాలో అంతసేపు చదువుకోవాలి, అన్నీ యుక్తంగా ఉండాలి. ఏది ఎక్కువ ఏది తక్కువ ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మనం మన అన్నమయ కోశాన్ని తయారు చేసుకుంటాం. అన్నమయ కోశం బాగుంటే దాన్ని ఈథరిక్ బాడీ అంటాం, బాగుంటే ఈ భౌతిక శరీరం కూడా ఆరోగ్యంగా బాగుంటుంది, లేకపోతే నీరసంగా ఎప్పుడు ఏదో అనారోగ్యం బాధపెడుతుంది. ఇది అయిన తర్వాత అన్నమయ కోశం అయిన తర్వాత ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశాన్ని కూడా మనమే తయారు చేసుకుంటాం. అదేంటండి, గాలి పీల్చడం, వదలడం, అన్నీ మన చేత చెట్లలో లేవు కదా, అవే జరిగిపోతాయి. గుండె కొట్టుకోవడం ఇవన్నీ అంటే మనం ఏం చేస్తామంటే, మనకు కొన్ని సద్గుణాలు అనుకునే దుర్గుణాలు కొన్ని ఉంటాయి. అదేంటంటే కోపం ఒకటి మెయిన్గా. కోపం ఎందుకు వస్తుంది అంటే, నేను చెప్పింది వినకపోతే కోపం రాదా అంటారు కొందరు. నేను అనుకున్నది రాక జరగకపోతే కోపం వస్తున్నాను. నేను చెప్పిన వాడు ఇంకోటి తినాలి, వినకపోతే నాకు కోపం వస్తుంది. నేను ఏం చెప్తే అదే జరగాలి మా ఇంట్లో, అలా జరగకపోతే కోపం వస్తుంది. ఇలాంటివన్నీ మనకు కోప కారణాలు. ఇంకో కొందరు ఉంటారు, వాడికి పని పాటలేదు, ఎప్పుడు కోపిష్టిగానే ఉంటాడు అన్నమాట, చురుగురులు ఆడుతూ ఉంటాడు. వాటి వల్ల మన మనస్సు అతలాకుతలం అవుతుంది. అతలాకుతలం అయ్యి ఏం చేస్తుంది? ప్రాణమయ కోశాన్ని ప్రభావితం చేస్తుంది. చేసి గాలి పీల్చుకోవడం, గాలి వదలడంలో మార్పులు వస్తాయి. మొట్టమొదట ఉన్న స్టేజ్ ఏదైతే ఉందో, యూనిఫామ్గా గాలి లోపలికి వెళ్ళడం, గాలి బయటికి రావడం అనేది పోయి డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయ్యేసరికి మెల్లిగా అనారోగ్యం బాడీలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి మనస్సుకి ఉన్న ఆలోచనలు బట్టి ప్రాణమయ కోశంలో మనం తీల్చుకునే గాలి, వదిలే గాలి, ప్రాణశక్తి, అపానశక్తి, ఈ రెండు కూడా మనని శరీరాన్ని బ్యాలెన్స్డ్ స్టేజ్లో ఉండకుండా ఇంబ్యాలెన్స్ చేస్తాయి. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వచ్చిందో అప్పుడు అనారోగ్యం వస్తుంది. కాబట్టి ప్రాణమయ కోశాన్ని మనం అలా తయారు చేసుకుంటాం. గుండె ఒక్కొక్కప్పుడు గపగప గపగపగా కొట్టేసుకుంటుంది, ఒక్కప్పుడు మెల్లిగా కొట్టుకుంటుంది. ఇవన్నీ కూడా ఒక మనిషి భయపడితే గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఒక మనిషి పరిగెడితే వేగంగా కొట్టుకుంటుంది, ఒక మనిషి దొంగతనం చేస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఒక మనిషి తప్పు చేస్తున్నానని తెలిసి చేస్తూ ఉంటే, తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే లోపల ఉన్నవాడి వల్ల గుండె ఏం చేస్తుందంటే నువ్వు తప్పు చేస్తావు అని హెచ్చరించడానికి వేగంగా కొట్టుకుంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుందంటే మనం చెయ్యరాని పని ఒకటి చేస్తున్నామని, ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే అలా జరగకుండా మనం మన ఆలోచనల్ని మన అదుపులో ఉంచుకోవాలి. అలా కాకపోతే ఏమవుతుందంటే ఆ ప్రాణమయ కోశం మన వల్ల తయారవుతుంది, కాబట్టి అది కూడా భగవంతుడు ఇచ్చిన మనం దాన్ని పాడు చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేది మనోమయ కోశం. ఆల్రెడీ మనం మనోమయ కోశం చెప్పేసుకున్నట్టే వీటిల్లో. ఆ మనోమయ కోశంలో ఏవి ఆలోచించాలి, వేటి గురించి మనం దృష్టి పెట్టాలి అనేవి వదిలేసి వేటి మీద దృష్టి పెట్టకూడదు. వేటి వల్ల మనం బాధపడతాము, ఆ కామము, ఆ క్రోధము, ఆ లోభము, ఆ మదము, మోహం, మాత్సర్యం అని ఆరు దుర్గుణాలు ఉన్నాయి. వాటి మీద మనం దృష్టి పోతూ ఉంటుంది. కాసేపు నెగ్గంగానే మనంతటి వాళ్ళు లేరని ఎగురుతాం, చిన్న తేడా వస్తే కుంగిపోతాం. కొంగటం కొంగటం, జయము అపజయము, మానము అవమానము, అలాగే ప్రతిదీ కూడా ఈ ద్వంద్వాల్లో ఇరుక్కుపోతుంది మనసు. ఇరుక్కుపోయి మన మనోమయ కోశాన్ని మనం భగవంతుడు ఇచ్చినట్టు కాకుండా చెడగొట్టుకుంటాం. ఈ రకంగా ఏమవుతుందంటే మనవతో తయారు చేయబడిన ఈ మూడు కోశాలు, అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలు, జీవుడు అనే మనకు బంధస్థితిని ఏర్పరుస్తాయి. మేము ఎందుకు ఇలా ఉన్నాం అని చాలామంది ప్రశ్నిస్తారు. ఎందుకు ఇలా ఉన్నాం అంటే మన ఆలోచనల వల్ల, మన ఆలోచనల వల్ల మన ప్రాణమయ కోశం దెబ్బతింది, దానివల్ల అనారోగ్యం వచ్చింది, దానివల్ల ఈదరికి బాడీ దెబ్బతింది, దానివల్ల భౌతిక దేహం కూడా బాగలేదు. అంటే నీ మనస్సు సరిగ్గా లేదు, నీ కోరికల వల్ల, మిగతా వాటి వల్ల, నీ జీవన విధానం వల్ల, జీవన శైలి వల్ల అనారోగ్యం వచ్చింది అని చెప్తే వినే పరిస్థితిలో ఉంటారా అంటే డౌట్ అక్కడ మళ్ళీ ఇవన్నీ చెప్తారు, అబద్ధాలు ఇవన్నీ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి కాకపోయినా మనం ఇక్కడ శాస్త్రం నేర్చుకోవాలంటే ఇది తప్పకుండా తెలుసుకోవాలి. ఇలాంటి స్థితి భగవంతుడి దగ్గర ఉండదు. ఆయనే ఆనందమయ కోశాన్ని ఆయనే తయారు చేసుకుంటాడు, విజ్ఞానమయ కోశాన్ని ఆయనే చేసుకుంటాడు, మనోమయ కోశాన్ని ఆయనే చేసుకుంటాడు, అలాగే పరబ్రహ్మమే ప్రాణమయ కోశాన్ని తర్వాత అన్నమయ కోశాన్ని కూడా చేసుకుంటాడు. కాబట్టి ఈ భౌతిక శరీరం మనకు ఎలా ఉందో పరమాత్మకు శరీరం ఏంటి, ఆకాశం. కాబట్టి ఈ ఆకాశంలో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఉన్నట్టే. అవన్నీ కోశాల్లోనూ సత్యము, జ్ఞానము, అనంతము, సత్, చిత్తు, ఆనందము. ఎలాగైతే సూర్యుడు స్వయం ప్రకాశం, అలాగే స్వయం ప్రకాశమైన తేజస్సు ఈ ఆకాశంలో నిండి ఉంటుంది. మనం ఎప్పుడన్నా చూసామంటే ఆకాశాన్ని అడగాలి, ఆకాశం, ఆకాశము పరబ్రహ్మం యొక్క శరీరము అని మొట్టమొదటి మనసులో అనుకుని ఒక నమస్కారం చేయాలి ఆకాశానికి, చేసి ఈ ఆకాశ స్వరూపమైన పరబ్రహ్మకి, ఆకాశమే తన శరీరంగా గల పరబ్రహ్మకి నమస్కారం, మీ గురించి మాకు తెలియజేయండి అంతే, అందుకంటే అడిగే లేదు. మీ గురించి మాకు తెలియజేయండి అంటే ఏదో కొంత కొంత రోజుకు కాస్త కాస్త అర్థం అవుతూ ఉంటుంది. అలా అర్థమైతేనే మన జీవితం సార్థకం, లేకపోతే ఈ జీవితానికి మనం ఎందుకు వచ్చాము భూమి మీద అనేది వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ అంటే ఏంటి సాధించాము అంటే గురుదేవులు ఇచ్చిన మూల సూత్రం, అసలు మొత్తం గాయత్రి పరివారం కానీ యువ నిర్మాణ యోజన కానీ వీటన్నిటికీ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే భూమిపై స్వర్గ అవతరణ. భూమిపై స్వర్గ అవతరణ జరగాలంటే ఏం చేయాలి? భూమి స్వర్గంగా మార్చాలి. భూమి స్వర్గంగా మార్చాలంటే స్వర్గంలో ఎవరు ఉంటారో దేవతలు ఉంటారు. దేవతలు అంటే ఏంటి? ఇచ్చేవాళ్ళు అని అర్థం, అంతే. మనం ఇచ్చేవాళ్ళుగా ఉన్నాం, పుచ్చుకునేవాళ్ళుగా ఉన్నాం. ఇచ్చేవాళ్ళు అంటే అపాన ప్రాణం బాగా పనిచేసేవాళ్ళు. అపాన ప్రాణం బాగా పనిచేయాలంటే అసలు ప్రాణం కూడా బాగా పనిచేయాలి. కాబట్టి ప్రాణం బాగా పనిచేయాలి. ప్రాణ అపానాలు, ప్రాణం అనేది మాట గుర్తు ఏంటంటే తీసుకునే శక్తి. ఇప్పుడు నేను ఇంకొకరి దగ్గర నేర్చుకున్నాను అనుకోండి, నా దగ్గర ప్రాణశక్తి బాగా ఉంటే నేను నేర్చుకుంటాను, అలాగే నా దగ్గర అపాన శక్తి ఉంటే ఇవ్వగలను. డబ్బులు సంపాదించిన అంటే డబ్బులు ఖర్చు పెట్టిన అంతే, జ్ఞానం నేర్చుకున్నా అంటే జ్ఞానం ఇంకొకరికి ఇచ్చిన అంతే, చదువుకున్నా అంతే చదువు చెప్పిన అంతే, అప్పు చేసిన అంతే అప్పు తీర్చిన అంతే. ఇలాగ అన్నిటికీ ఏంటంటే ఒకటి ప్రాణం, రెండు అపానం. ఇది కరెక్ట్గా ఉంటే, ప్రాణం అపానం కరెక్ట్గా ఉంటే ప్రాణమయ కోశం బాగా ఉంటుంది. ఈ భూమిపై స్వర్గావతరణ జరగాలి అనే గురుదేవుల కల సాకారం అవ్వాలి అంటే మనందరం కూడా దేవతలుగా తయారు కావాలి. దేవతలు ఎక్కడున్నారంటే ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఉపనిషత్ సారం అంతా కూడా, దీంట్లో చెప్పిన సాధన అంతా కూడా చేసుకుంటే మనం దేవతలతో కలిసి మెలిసి పనిచేయగలం. ఏ రకంగా అయితే దశరథుడు దేవతలతో కలిసి పనిచేసి యుద్ధం చేసి వాళ్ళకి విజయం సంపాదించి పెట్టాడు, అలాంటి కథలు మనకు పురాణాల్లో బాగా కనపడతాయి. అలాగే దేవతలు ఎక్కడ ఉంటారంటే రెండు రకాలుగా దేవతలు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి. ఒకటంటే మన శరీరంలోనే ఉంటారు అందరు దేవతలు. ఎవరెవరు మీకు తెలిసినా మళ్ళీ చెప్తాను. అష్టవసువులు అంటే భౌతిక దేహానికి సంబంధించినంత వరకు వాళ్ళని అష్టవసువులు అంటారు. అష్టవసువుల్లో ఒకడు, ఈ అష్టవసువులు అల్లరి చేస్తారు, అల్లరి చేస్తే వాళ్ళలో శాపం పెడితే ఒకడు ఎక్కువ అల్లరి చేస్తాడు, ఎందుకంటే వాడికి గట్టి శాపం పెడతారు. ఆయన గారే భీష్ముడు, మిగతా వాళ్ళందరూ పుట్టంగానే చచ్చిపోతారు ఏడుగులు. ఈయన మిగులుతాడు. ఆ తర్వాత అష్టవసువులు అయిన తర్వాత ఏకాదశ రుద్రులు. ఏకాదశ రుద్రులు అంటే లార్డ్స్ ఆఫ్ వైబ్రేషన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఈ మధ్యలో ఈ సౌండ్ ట్రావెల్ చేసి మీ చెవుల్లోకి వెళ్ళి వైబ్రేట్ అయ్యి మీకు దాన్ని మళ్ళీ సౌండ్గా మారుస్తుంది. ఈ మధ్యలో వైబ్రేషన్స్ ఉంటాయి అంతే. అలాగే లైట్ కూడా వైబ్రేషన్స్లా కళ్ళలోకి పడి మన మెకానిజంను దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటుంది బొమ్మల్లాగా, అప్పుడు కనిపిస్తాయి. అందుకని వైబ్రేషన్స్ లేకపోతే అసలు మనకు ఇంద్రియాలు ఏమి పనిచేయవు, చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, నోటి నాలుక రుచి తెలియదు, ముక్కు వాసన చూసుకోలేదు, చర్మం స్పర్శ తెలుసుకోలేదు, ఇలాగ జ్ఞానేంద్రియాలు ఎన్ని పడుకుంటాయి. కాబట్టి లాట్స్ ఆఫ్ వైబ్రేషన్ రుద్రులు అంటారు. దాంట్లో ఏకాదశి రుద్రులు 11 మంది ఉంటారు. తర్వాత ద్వాదశ ఆదిత్యులు 12 మంది ఉంటారు. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరుతోటి సూర్యుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, భగుడు, కోష, ఖగ, మిత్ర, ఇలాగ వరుసగా దీనికి 12 పేర్లు ఉంటాయి. అది ఇంకొక రోజు మళ్ళీ చెప్పుకుందాం వాటి, ఆ 12 వాటిలో ఉన్న విశేషాలు. అవన్నీ కూడా మనకు 12 ఆదిత్యులు ఉంటారు. ఆ తర్వాత అశ్విని దేవతలు. ఒక కార్యక్రమం మొదలయ్యే ముందు ఒకరు ఉంటాడు, ఒక అశ్విని దేవతలు ఒక ఆయన. కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఇలాగ మొత్తం కలిపి 33 ఉంటారు. వీటిని 33 కోట్ల దేవతలు ఉంటారు. వీళ్ళందరూ మన శరీరంలో ఉంటారు. అలాగే మనకు బయట కూడా సృష్టిలో, ఈ ప్రకృతిలో కూడా ఉంటారు. మనలో ఉన్న దేవతలతో మన సంబంధం ఏర్పరచుకుంటే బయట ఉన్న దేవతలతో కూడా సంబంధం వస్తుంది. ఆ రకంగా ఏమవుతుందంటే దేవతలతో మన సంబంధం ఏర్పరచుకుని దేవతలు ఎలాగైతే ఇచ్చారో అలాగే మనం కూడా ఈ పరబ్రహ్మ ఉపాసన ఏదైతే ఉందో, ఈ పంచకోశ సాధన ఏదైతే ఉందో, దీన్ని బాగా అర్థం చేసుకుని, బాగా అవగతం చేసుకొని, బాగా ధ్యానం చేసుకుని పరబ్రహ్మము నందు నేనున్నాను, ఈ పరబ్రహ్మమే ఈ మొత్తము అనే జ్ఞానం మనం సంపాదించుకోవడమే జీవితానికి లక్ష్యం. ఎప్పుడైతే అది చేసామో మనం దేవతలతో కలిసి పనిచేసేవాడు అవుతాం. దేవతల వల్లే మనం కూడా అందరికీ ఇవ్వగలం. సవితా దేవత అని ఎలాగైతే చెప్పారో అలాగ పరబ్రహ్మమే ఈ మొత్తానికి అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైతే దీంట్లో స్థితము చెందుతారో, అంటే దీంట్లో ఎస్టాబ్లిష్ అవుతారో, వాళ్ళు కూడా పరబ్రహ్మం ఏ రకంగా ఈ సృష్టి అంతా చేసి సృష్టిని ఆనందమయం చేస్తున్నాడు, అలాంటి వ్యక్తి కూడా సృష్టి అంతటికీ ఆనందాన్ని ప్రసాదించగలుగుతారు. పరమ గురువులు, మనం వింటున్న మీ అందరికీ ఎవరెవరు తెలుసో వాళ్ళందరూ పరమ గురువులు. వాళ్ళందరూ కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళే. అంటే ఇప్పుడు భూమి మీద స్వర్గావతరణ కావాలి అంటే ఏం చెయ్యాలి అని కోరుకుంటున్నారు గురుదేవుడు. ప్రతి వాళ్ళని తనలాంటి వాళ్ళగా చేయమని ఆయన ఉద్దేశం. ప్రతి వాళ్ళు తనలాగా అవ్వమని ఆయన ఉద్దేశం. అందుకని విస్తారంగా సూర్య విజ్ఞానంలో, గాయత్రి మహావిజ్ఞానంలో సాధన రహస్యాలు చెప్పని అంటూ లేవు. మనం పట్టుకోవడమే తప్ప వాళ్ళు చెప్పకుండా వదిలిన ఏమీ లేవు. అలాగే మాస్టర్ ఆర్కే చెప్పింది, అలాగే మాస్టర్ ఈకే గారు చెప్పింది, మాస్టర్ సివివి గారు చెప్పింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మన జీవిత లక్ష్యాన్ని సాధించాలి. అది ఈ డిస్కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురుదేవులు భూమిపై స్వర్గావతరణ కోరారు, అది నా వంతుగా నేనేం చేయగలను అంటే మన వంతుగా మనం ఏం చేయాలంటే ఎవరికి దాని మీద నమ్మకం ఉందో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఈ ఆకాశము పరబ్రహ్మం యొక్క శరీరం, దానికి నమస్కారం. ఈరోజు కాసేపు ధ్యానం చేసుకోవాలి. నెక్స్ట్ 2వ స్టెప్లో ఈ ఆకాశంలో ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో మళ్ళీ ఆకాశం ఉంది. ఎలాగా ఈ మన గదిలో ఆకాశం ఉంది, గది బయట ఆకాశం ఉంది, అలాగే గది లాంటిది శరీరం, శరీరానికి బయట ఆకాశం ఉంది, లోపల దీనిలో అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉంది, ప్రాణమయ కోశంలో మళ్ళీ ఆకాశం ఉంది, ప్రాణమయ కోశంలో మనోమయ కోశం ఉంది, మనోమయ కోశంలో ఆకాశం ఉంది. ఇలాగ ధ్యానం చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే మెల్లిగా ఏమవుతుందంటే, మనంతో తయారు చేయబడిన మనస్సు మనోమయ కోశం, అయితే మనోమయ పురుషుడు, అలాగే మన ద్వారా తయారు చేయబడిన ప్రాణమయ పురుషుడు, మన ద్వారా తయారు చేయబడిన అన్నమయ పురుషుడు లేదా అన్నమయ కోశం మెల్లిమెల్లిగా రీప్లేస్ అయిపోయి అవన్నీ కూడా పరబ్రహ్మం యొక్క వెలుగుతో నిండుతాయి. పరమాత్మ సూర్యకిరణాలు ఎలాగైతే వెలుగు మనం చూస్తున్నామో అలాంటి కిరణాలతోటి మన మనోమయ కోశం అంతా నిండుతుంది, మన ప్రాణమయ కోశం అంతా నిండుతుంది, మన అన్నమయ కోశం నిండుతుంది. అది ధ్యానంలో మనకు తెలుస్తుంది. అప్పుడు మన బంధస్థితి నుంచి ముక్త స్థితికి వెళ్తాం. ఇప్పటివరకు ఏంటంటే మనం బంధస్థితిలో ఉన్నాం, చేతులు కాళ్ళు కట్టేసి పరిగెట్టమండి అలా పరిగెట్టలేము, అలాగా మనంతటా మనమే ఈ బంధాలన్నీ ఏర్పరచుకొని మనం ఎందుకు వచ్చింది ఈ జీవితం ఇలా దుర్భరంగా ఉంది ఏంటని ముక్కుతూ మూలుగుతూ నిక్కుతూ నీలుగుతూ ఏడుస్తూ అలా భారంగా బతికే భూమి మీద ఉన్న ఈ పరిస్థితి చూసి భగవంతుడు ఇంత నిర్దయుడా, భగవంతుడి కరుణ లేదా, అండ్ కరుణామయుడు అంటాడు అవ్యాజి కరుణామూర్తి కదా, ఇలా ఎందుకు పుట్టించాడు జనాల్ని, ఇలా పుట్టించకుండా ఉండాల్సింది కదా అని చాలా తెలివిగా ప్రశ్నించాం అనుకునే వాళ్ళు చెయ్యాల్సిన పని ఏంటంటే ఆ ప్రశ్నకి మూలం ఎక్కడుంది, దేనివల్ల ఇలాంటిది జరిగింది తెలుసుకుంటే అదంతా కూడా వాళ్ళ స్వయంకృతం అని తెలుస్తుంది. ఆ స్వయంకృతం నుంచి బయటపడటానికి ఋషులు మన మీద ప్రేమతోటి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ఏ పేరు పెట్టినా నేర్చుకోవాల్సింది ఇదే. అందుకని ఋషులు ఏం చెప్తున్నారంటే, నువ్వు గురువుగారు మూడు ఇచ్చారు ఏంటంటే అజ్ఞానం, తర్వాత అశక్తి, తర్వాత అభావం. అజ్ఞానం వల్ల ఏమొస్తుందంటే భయం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఏ విద్య అన్నా భూమి మీద ఉందా భయం లేకుండా జీవించటం అనే నేర్పేది, దేనికి భయపడకుండా మనం జీవించగలమా అంటే అలాంటి విద్య చెప్పకపోతే ఋషులు కాదు. మన దేశం భారతదేశం ప్రపంచం మొత్తానికి తలమానికము, గురుస్థానంలో ఉన్నదని ఎందుకు చెప్పారంటే, ఏ విద్య నేర్చుకుంటే దేనికి భయపడకుండా జీవించగలము, ఏ విద్య నేర్చుకుంటే మనం మాకు కష్టం ఉంది అనకుండా జీవించగలము, ఏ విద్య నేర్చుకుంటే మనం శోకం లేదు మాకు అని చెప్పగలము, ఏ విద్య నేర్చుకుంటే అన్నీ సమృద్ధిగా ఉంటాయో, ఏ విద్య నేర్చుకుంటే మనం ఆనందంగా అనారోగ్యం లేకుండా మృత్యు లేకుండా జీవించగలము, ఆ విద్య ఒకటి భారతదేశంలో పరమ గురువుల యొక్క అమృత వాక్కులు నిండిన ఈ జ్ఞానం అంతా కూడా మనకు రికార్డు చేయబడింది. రెండు రకాలుగా, ఒకటంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి గురు పరంపరగా ఆ విషయం ధ్యానం చేసుకోవడం అనే పద్ధతి ఒకటి, దీన్ని పుస్తకాల రూపంలో రకరకాలుగా మనకు అందించడం అనేది జరిగింది. అందుకని ఏదైతే పంచకోశ విజ్ఞానం ఉందో, ఎవరైతే ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని తెలుసుకుంటాడు అంటే బ్రహ్మ అనబడే పరబ్రహ్మం యొక్క ఆనందం తెలుసుకుంటాడు, పరబ్రహ్మను తెలుసుకున్నాడంటే వాడు ఎలా ఉంటాడంటే ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు హుషారుగా ఉంటాడు, ఎప్పుడు అనారోగ్యం లేకుండా ఉంటాడు, ఎప్పుడు వాడి చుట్టూ ఎప్పుడు ఉన్నవాడు అందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు, ఎప్పుడు మంచి యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆనందం బ్రహ్మణో విద్వాన్, ఎవరైతే విద్వాంసులు ఆనందము బ్రహ్మము యొక్క ఆనందాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి ఈ దేని గురించి భయం ఉండదు, దేని గురించి చీకు చింత ఉండదు. అలాగే మనకు ఒక జీవితానికి ఒక సిలబస్ కూడా ఇచ్చారు ఋషులు, అదేంటంటే సత్యం వద, సత్యాన్ని పలుకు, సత్యం బ్రూయాత్, అసత్యం న బ్రూయాత్, సత్యం అప్రియం న బ్రూయాత్, అంటే సత్యమైన కూడా అప్రియం అయితే చెప్పకు, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే స్వాధ్యాయన్న ప్రమదవ్యం అంటే స్వాధ్యాయం ఎప్పుడు చేయకుండా ఉండకు, రోజు కాసేపు మంచి చక్కటి పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ధర్మాన్న ప్రమదవ్యం, ధర్మాన్ని ఎప్పుడు ఆచరిస్తూ ఉండు, దాంట్లో ఎక్కడ ఏమరపాటు చెందకు. కుశలాన్న ప్రమదవ్యం, కుశలం అంటే ఏమిటి అంటే ఎవరికైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇద్దరికి కూడా మంచి జరగాలి దానివల్ల, దాన్ని కుశలం అంటారు. అంటే మనం ఏదన్నా ఒక థ్రిల్లర్ చదువుతున్నాం అనుకోండి, సస్పెన్స్ థ్రిల్లర్ ఏదో చాలా భయంకరంగా ఉంటుంది, అది చదివితే మనకేం ఒడుకొస్తుంది ముందర, మనకేం ఉపయోగం దానివల్ల, అనారోగ్యం తప్ప. అలాంటి బతకాలు చదవకూడదు, మనకన్నా బాగుండాలి. దానివల్ల దానివల్ల నేర్చిన జ్ఞానం వల్ల పక్క వాళ్ళకన్నా మనం ఉపయోగపడాలి. ఈ రెండింటికి అది సరిబాగుపడే అలాంటి పుస్తకాలు చదవకూడదు, అది యాడ్ స్టిక్ అది. తర్వాత దేవ పితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం. దేవకార్యం అంటే దేవతలు భావప్రియులు, అంటే మనం మంచి భావాలను పెట్టుకోవాలి ఎప్పుడు. అలాగే దేవ పూజనం ఇలాంటివి ఉంటాయి మనం చెయ్యాలి. అలాగే పితృకార్యం, పితృదేవతల యొక్క సంవత్సరం సంవత్సరం వచ్చే కార్యక్రమాలు, లేకపోతే నెల నెల చేసే కార్యక్రమాలు, లేకపోతే కోలాల అమావాస్య అప్పుడు, మహాళయ అమావాస్య సారీ మహాళ అమావాస్య వచ్చినప్పుడు చేసే కార్యక్రమాలు, ఇవి మర్చిపోకుండా గుర్తుపెట్టుకు చేయాలి. ఇంకా ఈ విద్యను నేను ఆచరించాలి, ఈ నేర్చుకున్నది 10 మందికి నేను చెప్పాలి అని మనం అనుకోవాలి. ఏ విద్యను తెలుసుకోవాలి? పంచకోశాల గురించి తెలుసుకోవాలి, పంచకోశాలకు సంబంధించిన సాధన చేయాలి. పంచకోశాలకు సంబంధించిన సాధన చేయటం వల్ల మనకు ఆనందము సిద్ధిస్తుంది. ఆ ఆనంద సిద్ధి ఏదైతే ఉందో దాన్ని మన దగ్గరే ఉంచుకోకుండా 10 మందికి దాన్ని పంచాలి. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఏదో ఇక్కడ ఆగిపోయింది, ఈ బ్యాచ్ అయిపోయింది, ఇంక మూసేస్తున్నాం అనకూడదు. మనం బతుకున్నంతకాలం ఇంకొకళ్ళకి చెప్పాలి, ఇది అయిపోయింది అది ఇంకో బ్యాచ్, అది అయిపోయింది అది ఇంకో బ్యాచ్. అది అలాగే దీనికోసం ఏంటంటే నా శరీరం నశించకుండా ఇంకా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించుగాకానికి మనం మనమే అనుకోవాలట. మనకి మనమే ఎలా అనుకోవచ్చు అంటే అనుకోవచ్చు, ఎందుకంటే అలాంటి బ్రహ్మ విద్యే కాబట్టి. ఇది అంతరాదిత్య విద్య, దహర విద్య అంటారు దీన్ని. ఈ దహర విద్యకి డైరెక్ట్గా ఒకే లైన్లో మనం మొత్తం తెలుసుకోవాలంటే మనలో ఎవరున్నారు, సూర్యుడిలో ఎవడున్నాడు, లేకపోతే సూర్యుడిలో ఎవడున్నాడు మనలో, అంటే మనం అంటే వ్యక్తి, మన హృదయంలో ఎవడున్నాడు, ఇద్దరు ఒకటే. అసావాదిత్యో బ్రహ్మ అని మనకు సంధ్యావందనంలో వస్తుంది. అసావాదిత్యో బ్రహ్మ అంటే అక్కడ ఆదిత్యుళ్ళు ఎవడున్నాడు, బ్రహ్మ అతడు ఇక్కడ హృదయంలో ఉన్నాడు, అతడే నేను. మళ్ళీ ఇదంతా కూడా మనం ఆచరిస్తూ దీన్ని 10 మందికి చెప్తూ ఉండాలి. జిహ్వామే మధుమత్తమ, మన నాలుక ఎప్పుడు కూడా తేనెతో తడిపినట్టుగా తీయగా ఉండాలి. అంటే ఏంటి, నాలుకలో నాలుక పనిచేయటం వల్ల మాటలు వస్తాయి, కాబట్టి మన మాటలు తీయగా ఉండాలి. కర్ణాభ్యాం భూరి విశ్రువ, మన చెవుల ద్వారా మంచి విషయాలు వింటాము. కొందరు చెడ్డ చెప్తూ ఉంటే వినకూడదు, అక్కడి నుంచి లేచిన వెళ్ళిపోవాలి, లేదా ఇలాంటివి నేను విన్ను చెప్పకు అనాలి. అంతేగాని బాగున్నాయి చెప్పు, ఇంకా కొన్ని విషయాలు వాడి గురించి అని అడిగి వెళ్ళా తెలుసుకోకూడదు, చెప్తుంటే ఆపించేయాలి, లేకపోతే అక్కడి నుంచి మనం లేచి వెళ్ళిపోవాలి. ఇది ఆదేశము. దీనికి షిరిడి బాబా ఏం చెప్పేవారు, ఎందుకు అలా పందుల్లాగా పెంట తిట్టారు అని తిట్టేవాడు ఏకంగా డైరెక్ట్గా ఇంకొకళ్ళ గురించి మనం చెప్పుకుంటుంటే. ఇంకా థర్డ్ పర్సన్ గురించి, అతని ఆప్షన్స్లో మనం ఏమి మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అతని గురించి చేసిన మంచి పనులు చెప్పాలి తప్ప ఇంకేవి చెప్పకూడదు. అది ఈ మన ఉపనిషత్తు చెప్పే ధర్మం. ఇది ఆదేశం, ఇది మనోమయ కోశానికి ఆత్మ. మనోమయ కోశ సాధన చేస్తున్నాం అంటే ఇప్పుడు చెప్పినవి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్న ప్రమదితమి, అంటే సత్యం పలకాలి, ధర్మం ఆచరించాలి, స్వాధ్యాయం మానకుండా చేసుకోవాలి, ధర్మాన్ని ఎప్పుడూ ఆచరించాలి. తర్వాత కుశలంగా ఉండాలి, అంటే మనకు అవతల వాళ్ళకి పనికొచ్చేవే నేర్చుకోవాలి మనం, ఏది పడితే నేర్చుకోకూడదు. దేవ పితృ కార్యాభ్యం నా ప్రమదితవ్యం, దేవకార్యాలు చేయాలి, పితృకార్యాలు చేయాలి. ఇంకా ఈ విద్యను నేను నేర్చుకోవడం, ఆచరించడం ముఖ్యం. నేర్చుకోవడం అంటే ఇక్కడ అర్థం మనం ఆచరించడం, దీన్ని 10 మందికి చెప్పడం. అలాగ నా జీవితం గడవాలి, దానికోసం ఈ జీవితం గడవాలి కాబట్టి ఈ దేహం ఆరోగ్యంగా ఉండాలి, నా నాలుక మీద ఎప్పుడో తేనెల పలుకులు రావాలి. ఇది మనకు మంచి మాటలు మేము ఎక్కడి నుంచి వచ్చినా సరే అవన్నీ మేము స్వీకరించాలి. ఇది మనకు మనోమయ కోశానికి సంబంధించిన సాధనగా ఒక సిలబస్గా ఇచ్చారు. ఇది ఆదేశం, ఈ ఆదేశాన్ని పాటించాలి. పాటించడం వల్ల ఏమవుతుందంటే మనస్సు ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఒక యజ్ఞం చేయాలనుకోండి, యజ్ఞకుండం ఎలా అరేంజ్ చేయాలి, దానికి ఆకారం ఏంటి, దాంట్లో ఎన్ని ఇటుకలు ఉండాలి, ఎంత లోతు ఉండాలి, దానికి ఏమైనా రంగులు వేయమంటే ఏ రంగులు వేయాలి, ఇలాగా మొత్తం 10 లేదా 24 లేదా 108 యజ్ఞకుండాలు పెడితే మొత్తం అంతా పండాలంతా ఎలాగ మనం అలంకరించాలి, షామియానాలు అవి ఎలా కట్టాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చోవాలి, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా అరేంజ్డ్గా ఉంటుంది. ఒక ఫ్లవర్ తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు నీట్గా అలా చక్కగా ఒక ప్యాటర్న్తో ఉంటుంది. అలాంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో మన మనస్సులో కూడా ఆ ప్యాటర్న్ వస్తుంది, అది యజుర్వేదం అవుతుంది. మన మనస్సు అప్పుడు యజుర్వేదం అవుతుంది. అంతవరకు ఊరికే మనస్సే యజుర్వేదం అన్నంత మాత్రమే మనస్సు యజుర్వేదం అవదు. దాని పద్ధతి ప్రకారం అరేంజ్ చేస్తే ఇప్పుడు బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, ఒక బ్యాటరీ పెడితే పని అవ్వదు. అలాగే కాకుండా సిరీస్ ఆఫ్ బ్యాటరీస్, ఒక 5-6 బ్యాటరీలు ప్లస్ అటు మైనస్ ఇటు, ప్లస్ అటు మైనస్ ఇటు ఇలా కలుపుకుంటూ వెళ్ళి చివరి లైట్ వెలిగిస్తే లైట్ బ్రహ్మాండంగా వెలుగుతుంది. అరేంజ్మెంట్, ఒక కొన్ని కొన్ని రకాల వస్తువుల్ని కొన్ని రకాల పాడల్లో కలిపితే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి అవుతాయి. అలాగే కొన్ని వస్తువులు కొన్ని రకాల పాడల్లో కలిపి అవి తీసుకుంటే మనకు అనారోగ్యం కలుగుతుంది. అరేంజ్మెంట్ ఆఫ్ దోస్ థింగ్స్, ఇవన్నీ కూడా యజుర్వేదం. దృష్టికి మనము ఈ రకంగా మనోమయ కోశానికి సంబంధించిన సాధనలో జీవితం ఎలా జీవించాలి అనే సిలబస్ ఇచ్చారు. ఇది సిలబస్ ప్రకారం నడుచుకుంటాం లేదా చూసుకుంటూ మనం జీవితాన్ని గడపాలి. ఇవన్నీ చేయగలమా అండి? అంటే చేయగలం. మళ్ళీ కొంచెం మనం మనోమయ కోశం దగ్గర ఆగుదాం, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ మనోమయ కోశాన్ని దాటితేనే ఆటోమేటిక్గా ఆ తర్వాత విజ్ఞానమయ కోశం అనేది మనకు అర్థమైపోతుంది. మన శ్వాస పీల్చుకోవడం, శ్వాస వదలడం, శ్వాస పీల్చుకోవడం అనే క్రియ ఏదైతే ఉందో దాన్ని సామవేదం అన్నారు. సామము అంటే గురువు గారు ఇచ్చిన భాషలో క్రీడ, ప్లే అనమాట. ఆ ప్లే ఎలా ఉంటుంది? ఒక రకమైన మ్యూజిక్ వింటుంటే రాక్ కంట్రోల్ ఇలాంటి మ్యూజిక్ లేకపోతే రకరకాల బీట్స్ ఉంటాయి, వాటిని వింటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా ఆ వ్యక్తి వింటున్నవాడు కూడా చేతులు కాళ్ళు లేదా తల ఇలా ఎగరేయటం, రకరకాల పాస్చర్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. అలా ఎందుకు వస్తుంది అంటే మ్యూజిక్ వల్ల. మనం కొన్ని కొన్ని మాటలు వింటాం, కొన్ని కొన్ని ఉపన్యాసాలు వింటాం, కొన్ని కొన్ని పుస్తకాలు చదవటం, కొన్ని కొన్ని సంగీతంలో ఉన్న రకాలు వింటాం, వీటి వల్ల మన శ్వాసలో ఏమన్నా మార్పు వస్తుందా ఎప్పుడన్నా గమనించామా? అంటే మనం వింటం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుందా దాన్ని గమనించుకోవాలి. మనకు ఏ రకమైన శ్వాస ఉండాలి, ఏ రకమైన శ్వాస ఉండకూడదు మన అధీనంలో ఉండాలి. ఉంటే అప్పుడు అక్కడి నుంచి ఋగ్వేదము అంటే మనం కళ్యాణకరమైన ఆలోచనలు అవే మాట్లాడటం, అన్నీ చేయటం వల్ల మన మనోమయ కోశానికి సంబంధించిన సాధనంతో చేసుకుంటాం. ఇదైన తర్వాత ఇప్పుడు మనిషి ఎందుకు బంధాల్లో ఉన్నాడు, పరమాత్మ ఎందుకు లీలగా ఇదంతా చేసుకుంటున్నాడు, ఇప్పటి వరకు చెప్పుకున్నాడు ఎందుకు బంధాల్లో ఉన్నాడు, తను ఆలోచన వల్ల తయారు చేసుకున్న మనోమయ కోశం, తన ఆలోచన వల్ల డిస్టర్బ్ అయిన ప్రాణమయ కోశం, వాటిల్లో రెండింటి వల్ల డిస్టర్బ్ అయిన అన్నమయ కోశం వల్ల మనిషి జీవితం కొంచెం కష్టంగా దుర్భరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇదంతా సెల్ఫ్ అన్డూయింగ్ అనమాట, మామూలుగా ఇచ్చింది కాకుండా సెల్ఫ్గా మనం పాడు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అక్కడ ఏమవుతుందంటే జస్ట్ కాస్త ఖాళీ ఇచ్చారు, ఎందుకంటే దీన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే మనకు విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం తర్వాత ఆనందమయ కోశం అనేవి తెలుస్తాయి. అందుకని సాధనలన్నీ కూడా దేన్ని ఎయిమ్ చేస్తాయంటే మార్చడానికి ప్రయత్నిస్తే మన మనోమయ కోశాన్ని, మన ప్రాణమయ కోశాన్ని, మన అన్నమయ కోశాన్ని మార్పులు తేవడానికి మన సాధనలన్నీ ఉన్నాయి అని మొదట గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత మనం గాయత్రి మంత్రం చేస్తున్నాం, సవితాదేవి యొక్క భర్గ తేజస్సుని ధారణ చేసుకుంటున్నాం. మన మనస్సులోకి రమ్మని పిలవాలి, మన ప్రాణంలోకి రమ్మని పిలవాలి, మన అన్నమయ కోశంలోకి రమ్మని పిలవాలి. పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ వెలుగు పడుతుంది, అక్కడక్కడ చీకటి పోతుంది, కాబట్టి అక్కడ ప్రకాశం ఉంటుంది, అలాగే జ్ఞానం ఉంటుంది. రెండింటి వల్ల ఇంకొకటి కూడా ఉంది, ఆ భర్గ తేజస్సుకి పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది, దుఃఖాలన్నింటినీ పోగొడుతుంది. కాబట్టి పాపనాశకము, దుఃఖనాశకము, దేవతాస్వరూపము, శ్రేష్టము, వరేణ్యము అయిన సవితాదేవత యొక్క దివ్య తేజస్సుని నా అంతరాత్మలో ధరించడం గాక అని గురువు గారు ఇచ్చారు. దానికి మనం ప్రాక్టికల్గా చేసుకోవాల్సింది ఏంటంటే ఆ భర్గ తేజస్సు ఏదైతే ఉందో, సవిత యొక్క భర్గ అంటే వేయించడం అనమాట. వేడి ఉందనుకోండి, వేడికి ఏమవుతాయి, ఏవైనా సరే కాస్త వేయించబడతాయి. అలాగా సూర్యకిరణాలు ఆ వేడి ఏదైతే ఉందో సవితా తేజస్సు యొక్క భర్గ తేజస్సు దాన్ని మనస్సు అంతా నిండాలి అని మనం రిక్వెస్ట్ చేయాలి. నా మనస్సు అంతా భర్గ తేజస్సులో నిండాలి, నా ప్రాణం అంతా భర్గ తేజస్సులో, సవిత యొక్క భర్గ తేజస్సుతో నా అన్నమయ కోశం అంతా నిండాలి, దాంట్లో ఉన్న పాపాలన్నీ భస్మం అయిపోవాలి, దాంట్లో ఉన్న పాపాలన్నీ ప్రక్షాళనం అయిపోవాలి, అయిపోయి ఈ మొత్తం సవిత అయిపోవాలి. అయితే అప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా మనం మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళగలం. ఈ విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళటానికి గురువు గారు ఇచ్చిన ఫస్ట్ సూత్రం ఏంటంటే, భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాసరూపిణం అనే శ్లోకం ఏదైతే ఉందో అది విజ్ఞానమయ కోశానికి ప్రవేశం. ఈ విజ్ఞానమయ కోశం యొక్క విషయం ఏంటంటే ఆనందమయ కోశానికి ఈ విజ్ఞానమయ కోశం శరీరం, విజ్ఞానమయ కోశానికి శరీరం ఎవరు, మనోమయ కోశం, మనోమయ కోశానికి శరీరం ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశానికి శరీరం అన్నమయ కోశం, ఇలా పైన దానికి కిందది శరీరం అవుతుంది. అన్నిటికంటే పైన ఉండేది ఆనందమయ కోశం, దానికి శరీరం విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం కింద ఉండేది మనోమయ కోశం. కాబట్టి విజ్ఞానమయ కోశానికి శరీరం మనోమయ కోశం, మనోమయ కోశానికి శరీరం దాని కింద ఉండే ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశానికి దాని కింద ఉండే అన్నమయ కోశం శరీరం. ఇలా గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుంచుకోవాలి. అందుకని మళ్ళీ చెప్తాను, ఈ విజ్ఞానమయ కోశంలో మనం ఉన్నప్పుడు దానికి మొట్టమొదటి తలకాయ ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ అనేది మనకు బాగా ఉండాలి. ఇవాళ మొదలుపెట్టిన సాధన ఒక పాతికేళ్ళైనా సరే అంత శ్రద్ధతో చేయాలి. ఆ రోజు చేసే గాయత్రి ఏంటి ఏముంది అంటే కొందరు ఉంటారు ఇలాగ చేతికి ఒక గుడ్డ కప్పుకుంటారు, చేతిలో సంచిలా ఉంటుంది, ఆ సంచి తగిలిపోతుంది, లోపల జపమాలు ఉంటుంది, గట్ 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 తిప్పేస్తూ ఉంటారు. దాన్ని తప్పు పట్టడం లేదు, అదొక పద్ధతి. అదేంటంటే అలా చేయటంలో మనస్సుకి ఇంకో వేరే ఆలోచన లేకుండా ఎలాగైతే ఒక మెషిన్ బర్రం స్పీడ్గా తిరుగుతుందో, స్పీడ్గా మెషిన్ తిరిగితే ఏమవుతుంది, దాంట్లోంచి చుట్టూ ఒక సౌండ్ తయారవుతుంది, దాంట్లోంచి సౌండ్ వస్తుంది, ప్లస్ అదంతా వేడెక్కుతుంది. ఏదైనా సరే బాగా రిపేమనుకోండి వేడెక్కుతుంది. ఫ్యాను మనకు చల్లగాలి వస్తున్నట్టుగా అవుతుంది కానీ ముట్టుకుంటూ కాలుతుంది, మనకు చెయ్యి కాలుతుంది, వేడెక్కుతుంది, గాలి వస్తుంది కానీ అది కాలుతుంది. అలాగే మన మనస్సు కూడా మంత్రంతో తిప్పేస్తే మనస్సు వేడెక్కుతుంది, మనసు వేడెక్కిపోతే ఎక్కడెక్కడ వేడి ఉంటుంది అక్కడక్కడల్లా కూడా అన్నీ కూడా చెత్త చెదారంతా కాల్చివేయబడతాయి. ఆ రకంగా భర్గ తేజస్సు ఉత్పన్నం అవ్వాలంటే అదొక టెక్నిక్, మానకుండా గాయత్రి చేసి ఎక్కడ గ్యాప్ లేకుండా ఓం భూ సోద సూర్యరంగ మృగోరంగ ఇలాగ ఫాస్ట్గా చేయించేవారు మాస్టర్. నేను ఎప్పుడు చేయలేదు అనుకోండి, ఫాస్ట్గా మెల్లిగా టీవీలు పడిగా ఒక మాల చేయాలంటే 20 నిమిషాలు పట్టింది నాకు, ఒక మాల 20 నిమిషాలు అంటే మామూలుగా గంటలో 1000 చేసేస్తారు అందరూ, గంట అంటే 60 నిమిషాలకి 1000 అంటే చాలా ఫాస్ట్. ఆ తర్వాత ఎప్పటికో వచ్చింది కానీ ఇదంతా కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం, శ్రద్ధ. ఇవాళ మొదలుపెట్టిన గాయత్రి జపం ఒక పాతికేళ్ల తర్వాత కూడా అంత ఉత్సాహంతో అంత శ్రద్ధతోటి మొట్టమొదటి రోజు చేస్తే ఇది వస్తుందిట అదేదో పట్టుకోవాలి అని ఉత్సాహంతో చేస్తున్నాం, అన్నేళ్ళు అలాగే చేయాలి. ఎప్పుడు చేసేదేంటి గాయత్రి పట్టుకో మాకు తెలుసు అనకూడదు. మనకు తెలిస్తే గాయత్రి వాడికి ఇంక మనం గాయత్రి స్వరూపం అయిపోయి ఉండేవాళ్ళం, మనకు తెలియదని తెలుసుకోవాలి ఫస్ట్. మనకే గాయత్రి తెలిస్తే ఇంక గాయత్రి చేసేదే ఉంది, గురువుగారు గాయత్రిని నేనే అని చూపించారు వాడు అల్లుడు గారు, డాక్టర్ ప్రణవ్ పాండ్యం చూశారు స్వయంగా, గురువుగారు లేరు అక్కడ, గాయత్రి మాట కూర్చుని ఉండాలి. ఇల్యూషన్ హాలుసినేషన్ ఏం కాదు అది, నిజం. ఈ సార్ ఎవరన్నా డాక్టర్ ప్రణవ్ పాండ్య గారిని కలిస్తే అవునా మీకు గురువుగారు ఇలా కనిపించారా అంటే ఆయనే చెప్తారు, అవును నేను చూశాను మా గురు మా మామగారిని కాదు, అవును గురుదేవుని అలాగే చూశానంటారు. అలాగా మనం గాయత్రిని చేసేసాం, చాలా ఏళ్ళని చేసేస్తున్నాం, మాకు వచ్చేసు అంటే ఏమి రాదని అర్థం, శ్రద్ధ లేదని అర్థం. ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తాం, మెకానికల్గా చేయకూడదు అది. శ్రద్ధగా చేయటం అంటే అర్థం మనకు ఇంకో భాషలో చెప్పుకోవాలంటే మెకానికల్గా చేయకూడదు. రోజు 8 ఇంటికి జపం చేసుకుందాం అనుకున్నాను, చాలు బాబు ఎందుకు అయిపోయింది అని గబగబా తీయటం, జపమాలు తిప్పేయటం. కబీర్దాస్ అంటాడు, చేతిలో మాలు తిరుగుతోంది, నాలుగు మీద ఏమో జపం జరిగిపోతుంది, మనసు ఎక్కడ ఉంది, ఉపయోగం ఏంటి అంటాడు. అలా కాకుండా శ్రద్ధగా ఎక్కడైతే మనం చేస్తున్నామో దాని మీద బుర్ర పెట్టి మనం అంటున్న గాయత్రి మంత్ర శబ్దాన్ని మనం వింటూ చేయాలి. అదైన తర్వాత విజ్ఞానమయ కోశానికి కుడివైపు, కుడి చెయ్యి ఏంటంటే వృతము. వృతము అంటే అప్రయత్నంగా వెలువడే సత్యము అని డెఫినేషన్ ఇచ్చారు. దీనికి మనం బాగా తెలిసినవి చెప్పుకుంటే కానీ దీని అర్థం కాదు. ఎలాగంటే ఒకరోజు మాస్టర్ గారి శిష్యుడు, అంటే మాస్టర్ సివి గారి శిష్యుడు, చాలా ముఖ్యమైన ఆయన వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, తిరుపతిలో ఉండేవారు. ఆయన పేపర్ చదువుకుంటూ గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నారట. వాళ్ళ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటారు. అంతట్లో ఒక బ్రాహ్మడు అలా వెళ్తూ రోడ్డు మీద, శాస్త్రి గారు నమస్కారం అన్నట్టు. సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఈయన దీవించారు ఇక్కడి నుంచి. అవతల ఆయన ఏమిటి సార్, వేళక్కడు నాకు 60 ఏళ్ళు వచ్చేసి, 65 ఏళ్ళు వచ్చేసి, ఇంకా సుపుత్ర ప్రాప్తిరస్తు ఏంటి, మా ఆవిడ కూడా 50 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు ప్రశ్నే లేదు, అలాంటి జరగదు అన్నాడు. అవన్నీ నాకు తెలియదు బాబు, నువ్వు వెళ్ళి మళ్ళీ సంవత్సరానికి రా అన్నాడు ఈయన. ఆయన ఉస్సు వస్తు అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా 10 నెలలు అయిన తర్వాత ఒక పిల్లాడిని ఎత్తుకుని భార్య భర్త ముసలాళ్ళు ఇద్దరు వచ్చారు. వచ్చి, శాస్త్రి గారు ఆ రోజు మీరు సుపుత్ర ప్రాప్తిరస్తున్నారు, నిజమే ఇంతకాలం మాకు పిల్లలు లేరు, ఇప్పుడే పుట్టాడు అని చెప్పి ఆయన దగ్గరే పెట్టి ఆయన చేత పేరు పెట్టించుకోవడం ఏదో చేస్తారు. ఇక్కడ చెప్పుకోవలసింది ఏంటంటే, మనం వృతము అంటే అప్రయత్నంగా మనలోంచి వచ్చే సత్యం. అప్రయత్నంగా అంటే దానికోసం ఆలోచించడం, దానికోసం ఎక్కడో ఏదో ప్లేన్లో మనం వెళ్ళి అక్కడ చూసి మళ్ళీ కిందకు వచ్చి చెప్పడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అది వృతం. ఈ అగ్నిదేవుడు మనం ఏదైతే రోజు యజ్ఞంలో కానీ ఇంట్లో రకరకాల పనులు చేసుకోవడానికి కానీ వెలిగించే అగ్ని ఏదైతే ఉన్నాడో, ఆ అగ్ని వృతస్వరూపుడు. అంటే అగ్నిలో ఏముంటుందంటే ఎప్పుడు వృతం ఉంటుంది, అంటే శాశ్వతమైన సత్యము వ్యక్తం అవడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. అప్రయత్నంగా వెలువడుతుంది అగ్నిలోంచి సత్యం. మనం అగ్నిని ఆరాధన చేస్తే అగ్ని స్వరూపంగా మెల్లిగా మనం మారుతాం. కాబట్టి మనకు కూడా ఈ వృతము అనేది ఏంటో తెలుస్తుంది అగ్ని ఆరాధన చేయడం. అలాగే ఎడం పక్క సత్యం, ఈ విజ్ఞానమై కోశానికి ఒక పక్క కుడి పక్క ఏమో వృతము, ఎడం పక్క సత్యం. సత్యం అంటే భగవంతుడే. ఈ సత్యం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సత్యం మాట్లాడాలి, అసత్యం మాట్లాడకూడదు, సత్యమైనా కూడా అది అప్రియమైతే మాట్లాడకూడదు, ఇవన్నీ అవన్నీ కూడా ఆచరించాలి. ఆ తర్వాత మనం సత్యంగా జీవించాలి అనుకున్నప్పుడు మన మాట కూడా సత్యమే పలుకుతుంది, ఇంకోటి పలకదు. అక్కడ ఉన్న విశేషం అది. వివేకానందుడు చెప్తాడు ఒక చోట, 12 ఏళ్ళు ఎవరైతే ఈ సత్యవ్రతాన్ని చేస్తారో వాళ్ళు ఏదంటే అది అవుతుంది, ఏదంటే అది పొరపాటు మాట్లాడరు అనమాట. వాళ్ళు ఎప్పుడు సత్యమే మాట్లాడరు, కాబట్టి వాళ్ళ నోట్లో ఏది వస్తే అది అయిపోతుంది. అలాంటి సాధన అంతా కూడా నేను సత్యాన్నే ఆచరిస్తాను, నేను సత్యాన్నే పాటిస్తాను, సత్యం ప్రకారమే జీవిస్తానని మనం ఒక దీక్ష తీసుకుంటే కనుక అలా 12 ఏళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళు చేసింది, వాళ్ళు అన్న మాట అవన్నీ రైట్ అవుతుంది. ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని చాలామంది ఉత్సాహపడుతుంటారు. ఇవాళ టీవీ చూశాను, దాంట్లో ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏం ఊరికే కాస్త చదువుకుని అర్థం చేసుకుంటే చాలు, ఇంకంటే వయసుతో కానీ కుల మతాలతో కానీ మిగతా ఏమి సంబంధం లేదని ఒక ఆయన శర్మగారు చెప్తారు. బాగుంది. ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే, ఎవరైతే ఒక 20 ఏళ్ల పాటు సత్యమే పలుకుతారో వాళ్ళకి ఆస్ట్రాలజీ నేర్తే బాగా వస్తుంది అని ఈకే మాస్టర్ చెప్తారు. దాన్ని బట్టి మనం 20 ఏళ్ళు సత్యం పాలించాలి అని అర్థం అవుతుంది, ఆస్ట్రాలజీ నేర్చుకుని దాంట్లోని రహస్యాలు పట్టుకోవాలంటే. అలాగే దీనికి ఏంటంటే ఆత్మ యోగము, విజ్ఞానమయ కోశానికి ఆత్మయోగం, మనోమయ కోశానికి ఆత్మ ఏంటి, ఆదేశ ఆత్మ. ఆదేశం ఏంటి, సత్యం వద, ధర్మంచర, సత్య స్వాధ్యాన ప్రమదితవ్యం, ఇవన్నీ చెప్పుకున్నాం. అది మనోమయ కోశానికి ఆదేశం. ఇక్కడ ఆదేశం అంటే నువ్వు ఏం చేయాలి అని మనోమయ కోశంలో చెప్పారు. ఆత్మ అంటే ఈ పైన చెప్పినవన్నీ దేంట్లో ఉన్నాయి అంటే యోగంలో. యోగం అంటే అష్టాంగ యోగం అని చెప్తారు, కాదు అవి అంగాలు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన సమాధులు అనేవి యోగానికి అంగాలు తప్ప యోగం కాదు. అవన్నీ చేయటం వల్ల యోగం వస్తుంది. అలాగా ఈ విజ్ఞానమయ కోశానికి యోగం ఏంటంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలన్నీ కూడా ఆనందమయ కోశం అనే ఒక మంచి పుష్పం ఉందనుకోండి, దాంట్లో భాగాలుగా తెలియాలి. అది దీనికి ఆత్మ. దీనికి ఒక తాకు ఉంది, దీనికి తాకు కాదు, ఇది దీని ఇంకొక దానికి తాకు అనమాట. దీనికి తాకు ఉంటుంది కాదు. ఈ విజ్ఞానమయ కోశం ఒక దాంట్లోంచి బయటకు వచ్చింది. దేంట్లోంచి బయటకు వచ్చింది అంటే ఆనందమయ కోశంలోంచి ఒక ఎక్స్టెన్షన్ అనమాట ఈ విజ్ఞానమయ కోశం. ఆనందమయ కోశం దేనితో తయారు చేయబడింది? సత్యము, జ్ఞానము, ఆనందము. సత్యము సత్తు చిత్తు ఆనందము అయిన అనంతమైన తేజస్సు ఏదైనా పరమాత్మ తేజస్సే విజ్ఞానమయ కోశంగా ఉంది తప్ప వేరేది కాదు. అది మనం తయారు చేసేది కాదు. ఎవరికైనా సరే, భూమి మీద ఉన్న జీవులు ఎక్కడ పుట్టినా సరే, ఏ వర్గంలో, ఏ కులంలో, ఏ మతంలో ఉన్నా సరే, వాళ్ళందరికీ ఐదు కోశాలు అలాగే ఉంటాయి. ఐదు కోశాల్లో అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు మనం తయారు చేసుకుంటాం. సాధన చేయటం వల్ల ఏమవుతుందంటే అవి మన తయారు చేసుకున్న దుర్లక్షణాలు అన్ని దాంట్లోంచి పోయి ఆ పైన రెండు కూడా భగవంతుడు చేసి ఉంచుతాడు మన కోసం. ఏది? ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఆ ఆనంద విజ్ఞానమయ కోశాల్లోకి ప్రవేశానికి మన అర్హత సంపాదించాలంటే మనం ఈ ఋషులు ఇచ్చిన పంచకోశ జాగరణలో మూడు ముఖ్యంగా మనం చేయాలి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ చేసినప్పుడు మనం విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తాం. సూప్రామెంటల్ అంటారు అరవిందులు. ఈ సూప్రామెంటల్లోకి ప్రవేశించాలంటే ఇవి తప్పనిసరి. ఈ సాధన ఆ విజ్ఞానమయ కోశం దేనితో తయారు చేయబడిందంటే పరమాత్మ యొక్క వెలుగుతో తయారు చేయబడింది. ఈ పరమాత్మ యొక్క వెలుగు మహత్పుచ్చం ప్రతిష్ట. ఆ పరమాత్మ యొక్క వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు విజ్ఞానమయ కోశం యొక్క దాంట్లో ప్రతిష్ఠించింది. పరమాత్మ యొక్క వెలుగులో ఈ విజ్ఞానమయ కోశం ప్రతిష్ఠించబడింది. అది బేస్ అనమాట విజ్ఞానమయ కోశం. ఎప్పుడైతే మనం విజ్ఞానమయ కోశాన్ని అందుకున్నామో మన సాధన ద్వారా, అప్పుడు మనకు ఏమేం జరుగుతాయో చెప్తున్నారు. ఈ విజ్ఞానమయ కోశం ఏం చేస్తుందంటే యజ్ఞాన్ని వృద్ధి చేస్తుంది. యజ్ఞార్థకర్మ చేతనయ్యేటట్లు చేస్తుంది. అంటే మనం స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా బతకడం ఎలాగ నేర్చుంది. మన కోసమే కాక పది మంది కోసం ఎలాగ పని చేయాలి అనేది నేర్పుతుంది. అలాగే ఈ విజ్ఞానమయ కోశంలో ఇంకొకటి ఉంది, అదేంటంటే క్రీస్తు పుట్టిన పుట్ట తూర్పు వైపు నుంచి ఐదుగురు జ్ఞానులు ఆయన చూడటానికి వెళ్ళారు అని కథ ఉంటుంది. ఆ ఐదుగురు జ్ఞానులు చూడటానికి వెళ్ళినప్పుడు పైన ఒక తార కనిపిస్తుంటుంది, ఒక నక్షత్రం. వాళ్ళు 5-pointed star అందుకని పెట్టుకుంటారు క్రిస్టమస్ నాడు. ఆ తారను చూసుకుంటూ వాళ్ళు వెళ్ళారు అలాగా. దాన్ని మనం ఈ విజ్ఞానమయ కోశ సాధనలో తెలుసుకుంటాం. ఎలాగంటే ఈ విజ్ఞానమయ కోశం పరబ్రహ్మము యొక్క వెలుగుతో తయారు చేయబడింది కాబట్టి మనం ఆ పరబ్రహ్మము యొక్క వెలుగులో చేయబడిన విజ్ఞానమయ కోశం ప్రవేశం ఎలా చేస్తాం? శ్రద్ధతో మనం ఇచ్చిన పని, గురువు ఇచ్చిన పని చేయటం. అలాగే వృతము, సత్యము వీటిని పాటించటం. ఎప్పుడైతే చేస్తామో అప్పుడు విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తూ ఆ వెలుగును చూస్తాం. ఆ వెలుగు ఏమవుతుందంటే మనకు దారి చూపిస్తుంది. వెలుగు మనం ధ్యానం చేయగా 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 మనకు వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు ఇదివరకు చెప్పుకున్నాం మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో చదువుకుంటున్నప్పుడు. వెలుగు ఏమవుతుందంటే రంగులన్నీ పోయి ఒక తెల్లటి వెలుగు కనిపిస్తుంది. ఆ తెల్లటి వెలుగు ఎక్కడ కనిపిస్తుందంటే మన పీనియల్ పిట్యూటరీ మధ్యలో కనిపిస్తుంది. ఆ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ నిద్రాణ స్థితిలో, అంటే పడుకున్న స్థితిలో ఉన్నవి, సాధన చేయటం వల్ల, గురువు అనుగ్రహం వల్ల ఆ రెండు కూడా వెలుగుగా, దీపం వెలిగిస్తే ఎలాగ ఎక్కడో దీపం అక్కడో దీపం ఉందో అలా వెలిగి ఆ రెండిటి మధ్య ఖాళీ మొత్తం వెలుగుతో నిండిపోతుంది. అది ఈ సృష్టి మొత్తానికి మూలమైన వెలుగు ఏదైతే ఉందో అదే వెలుగు. అది అక్కడ మనకు గురువు అనుగ్రహం వల్ల, పరబ్రహ్మం యొక్క కరుణ వల్ల వస్తుంది. ఆ వచ్చిన వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు పెరిగి పెరిగి పెద్దదై మనని నడిపిస్తుంది అన్నమాట. విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించామంటే మనకు ఖచ్చితంగా పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్, ఈ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ గురించి ఇన్సోట్రిక్ ఆస్ట్రాలజీలో మనం చాలానే చెప్పుకున్నాం. అవి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆ వెలుగులో మనం మెల్లిగా నడవటం అనేది మొదలవుతుంది, అది మనకు దారి చూపిస్తుంటుంది. ఆ దారిలో వెళ్తూ 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 ఏమవుతుందంటే మనం కూడా వెలుగ్గా మారిపోతాం. ఒకరోజుకి మనం వెలుగ్గా మారిపోవడం అంటే మనం ధ్యానం చేసుకుంటుంటే మన శరీరం అనేది మనకు గుర్తుండదు, మనంతా వెలుగ్గా ఉంటాం. చేసినంతసేపు వెలుగ్గా ఉండే తర్వాత మళ్ళీ మామూలైపోతామంటే గుర్తున్నంతసేపు వెలుగ్గానే ఉంటాం. అది బాగా చేయగా చేయగా ఏమవుతుందంటే కొన్ని రోజులకి మనం పూర్తిగా అవును నేను భగవంతుడు వెలుగుని అనే జ్ఞప్తితో జీవిస్తాం. ఇదంతా కూడా విజ్ఞానమయ కోశంలో మనకు వస్తుంది. మాస్టరు బికమ్ ది పాత్, బికమ్ ది పాత్ అని ఇచ్చారు. అంటే అక్కడ నువ్వు దారివిక అని అర్థం తెలుగులో. దారివిక అంటే ముందర అసలు దారి చూడాలి ఎక్కడుందో. వు హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్ ద పాత్, దెన్ వు హ్యావ్ టు ట్రెడ్ ది పాత్, దెన్ వుయ్ బికమ్ ది పాత్. అంటే అక్కడ మూడు స్టెప్స్లో మూడో స్టెప్ చెప్పారు. అక్కడ బికమ్ ది పాత్ అని రాశారు. ఇటు ఒక మీనరాశి సింబల్, ఇటు కుంభరాశి సింబల్, కింద బికమ్ ది పాత్ అని ఉంటుంది. తేజ తనకి ట్యాగ్, అది ట్యాగ్ లైన్ అంటాం కదా, అవి పెట్టుకుంది అలా చూడండి. బికమ్ ది పాత్ అవ్వాలంటే సాధన అంతా కూడా ఈ ఆనందమయ కోశ విజ్ఞానమయ కోశ సాధన. ఈ విజ్ఞానమయ కోశ సాధన చేయగా చేయగా మనం ఆనందమయ కోశంలోకి ప్రవేశిస్తాం. కాకపోతే ఈ విజ్ఞానమయ కోశంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గాయత్రి చేస్తున్నప్పుడు మనం ఏదైతే తేజస్సుని ఆహ్వానిస్తున్నామో దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. అదేంటంటే ఆ సవితా తేజస్సు ఏదైతే ఉందో, భర్గశక్తి నాలో అంతరాత్మలో ధరించడం గాక అని చెప్పారు కదా గురువు గారు, అది ఎప్పుడు కూడా మన లోపల ఉంటుంది, మన బయట కూడా ఉంటుంది. అది రెండోది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ తేజస్సు అయితే భగవంతుడిలో ఉందో, ఏ తేజస్సు అయితే అతడే ఆ తేజస్సు అనుకుంటున్నాము, ఆ విజ్ఞానమయ పురుషుడు ఆనందమయ పురుషుడు యొక్క తోక. తోక అంటే అక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నారు. అందుకని ఏం చేయాలంటే పరబ్రహ్మం యొక్క తేజస్సుగా విజ్ఞానమయ కోశం ఉంటుంది కాబట్టి మనం విజ్ఞానమయ కోశంలో ఉండాలనుకోండి. నేను ఆ తేజస్సుగా ఉన్నాను అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టండి అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఆ సీట్లో కూర్చుంటాం. అంతవరకు అది అదే మనం మనమే, రెండింటికి డిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే మనం ఆ ఉద్యోగం సంపాదించి ఆ మేనేజర్ పోస్టో లేదా ఇంకా పై పోస్టో దాంట్లో మనం సెలెక్ట్ అయ్యి దాంట్లో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు దానికి మనకు తేడా కనపడకుండా మననే పిలుస్తారు మేనేజర్ గారును లేదా జనరల్ మేనేజర్ను కదా. అలాగా విజ్ఞానమయ కోశం పరబ్రహ్మం యొక్క తేజస్సుతో తయారు చేయబడింది అన్నప్పుడు అదే ఆ తేజస్సే మనం అయిపోతే మనం విజ్ఞానమయ కోశంలో ఉన్నట్టు. అంటే ఏడు అంతస్తులు మేడం అనుకోండి, ఆరు అంతస్తులు ఎక్కితే ఇంకో అంతస్తు మిగిలింది, ఏడో అంతస్తు ఎక్కితేనే మనం ఏడో అంతస్తులు ఏముందో చూడగలం. అలాగా విజ్ఞానమయ కోశం నాలుగో అంతస్తు, ఆ నాలుగో అంతస్తులోకి వెళ్ళాలంటే ఈ సాధన చేయాలి. ఈ వెలుగు, వెలుగు భగవంతుడే వెలుగు అంటే మళ్ళీ విడిగా భగవంతుడు అక్కడ ఉంటాడు అనుకోకండి, వెలుగ్గా ఉంటాడు, శబ్దంగా ఉంటాడు, ఓంకారం వినిపిస్తుంది అంతే చెవులకి, పక్కవాడకు కూడా వినిపిస్తుంది. సపోజ్ మీరు బాగా సాధన చేస్తే మీలోంచి మీ హృదయంలోంచి వచ్చే ఓంకారం పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా ఓం అని వినిపిస్తూ ఉంటుంది. అదేంటి ఎవరు అంటున్నారంటే ఎవరు అనరు, మీ లోపల నుంచి వస్తుంది అంతే బయటకి. అలాగే మీ దగ్గర ఒక వెలుగు ఉంటే కనుక మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ మీ చుట్టూ వెలుగు వాళ్ళకి తెలుస్తుంది అంతే. ఏదో ఇలా సినిమాల్లో చూపించినట్టు తలకాయ చుట్టూ ఏదో వెలిగిపోవడం అలాంటివి ఏమి ఉండవు, కానీ మన దగ్గర వెలుగు ఉంటే అవతల వాడికి తెలుస్తుంది వెలుగు ఉందని. ఎలాగైతే వెలుగుకి కీటకాలు ఆకర్షించబడతాయో అలాగా ఆ వెలుగుకి జీవులందరూ ఆ వెలుగు కోసం ఎవరెవరు ఆరాటపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆకర్షితులవుతారు. ఈ రకంగా మనకు విజ్ఞానమయ కోసం ఒక వెలుగు ఏదైతే ఉందో అదో గైడింగ్ స్టార్గా పనిచేస్తుంది. ఈ గైడింగ్ స్టార్గా పనిచేయడం ఇందాక మనం క్రీస్తు పుట్టినప్పుడు సంఘటన గురించి చెప్పుకున్నాం. అలాగా ప్రతి ఒక్కరికి ఈ విజ్ఞానమయ కోసమే గైడింగ్ స్టార్. మన స్టార్ ఎలా ఉంటుంది అంటే మన ప్రతి వాడిలో కూడా మనకు ఒక స్టార్ ఉంది, ఆ స్టారే విజ్ఞానమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశ ప్రవేశమే మనకు ఆనంద సిద్ధిని ఇస్తుంది, ఆనందమయ కోశంలోకి ప్రవేశాన్ని ఇస్తుంది. అందుకని ఫస్ట్ మాస్టర్ ఇచ్చిన బిక్కంది పాత్ర గురించి మళ్ళీ ఒక జస్ట్ రెండు నిమిషాలు చెప్తున్నాం. అదేంటంటే, సీ ది లైట్, ఫాలో ది లైట్, వాక్ ఇన్ ద లైట్, బికమ్ ది లైట్, ఇవన్నీ కూడా వస్తాయి. బికమ్ ది పాత్ అన్నప్పుడు పాత్ర ఏంటో తెలుసుకోవాలనుకున్నాం మనం. పాత్ర తెలుసుకున్న తర్వాత అంటే దారి ఏంటో తెలుసుకోవాలి. దేనికి దారి అంటే ఆనందము అనే దాన్ని సాధించడానికి, ఆనందం అనేది సిద్ధించుకోవడానికి. అదే పరబ్రహ్మం అంటే, పరబ్రహ్మం వేరు, నేను వేరు కాదు, నేనే పరబ్రహ్మాన్ని, నేను ఆనంద స్వరూపుణ్ణి అనే జ్ఞానం సంపాదించడానికి ఆ వెలుగు చూపించేది ఎటు అని ముందరం అనట తిరగాలి. అది ఎప్పుడు కూడా తూర్పు వైపే ఉంటుంది, ఇంకో వైపు ఉండదు. కాబట్టి తూర్పు వైపు మనం తిరగాలి. అంటే మనలో తూర్పు ఎక్కడా, మన ముఖం తూర్పు, మన ఈ వీపేమో పశ్చిమం అనమాట. ఈ ముందర ఉన్నదంతా తూర్పు, తల వైపు ఉత్తరం, కింద దక్షిణం. ఇది మన శరీరంలో ఉన్న నాలుగు దిక్కులు. కాబట్టి ఈ హృదయం అనే తూర్పులో సూర్యుడు వెలుగంగానే ఈ జ్ఞానం అంతా మనకు వస్తుంది. ఆ వెలుగులో మనం ఆ దారిని చూస్తాం. దారిని చూసి దారి వెంబడి ప్రయాణించి ఆ వెలుగులో మెల్లిమెల్లిగా ప్రయాణించి ప్రయాణించి మనమే వెలుగైపోతాం. అప్పుడు క్రైస్ట్ ఎలాగైతే ఐఆమ్ ది లైట్, ఐఆమ్ ది వే, ఐఆమ్ ది వే అంటాడు, ఐఆమ్ ది లైట్ అంటాడు, ఐఆమ్ ది పాత్ అని కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఎవరైతే విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తారో వాళ్ళందరూ అనే మాటలు. సపోజ్ మీరు ఇక్కడ వింటున్న వాళ్ళు ఒకరు చేసేసుకున్నారు అనుకోండి, ఇదంతా వాళ్ళు కూడా ఇదే మాట అంటారు. ఏమని, ఐఆమ్ ది పాత్, ఐఆమ్ ది లైట్, ఐఆమ్ ది వే, ఐఆమ్ ది లైఫ్. ఇవన్నీ కూడా వీళ్ళు కూడా అనగలరు. ఎవరైతే విజ్ఞానమై కోసం సాధన చేస్తారో వాళ్ళు ఎవరైనా అనగలరు ఈ మాట. ఇవి విజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానమే బ్రహ్మ అని ఎవరో తెలుసుకుంటారు. ఆ తెలుసుకుంటున్నంతసేపు వాడు పరబ్రహ్మంగా ఉంటాడు. అంటే ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే విజ్ఞానం సర్వస్వం అని మర్చిపోయాడు, ఎప్పుడైతే ఆ వెలుగులో లేకుండా మనం పక్కకు వచ్చి మనం ఏవో పనులు చేసుకుంటున్నామో, అప్పుడు మనం పరబ్రహ్మ స్థితి నుంచి కాస్త కింద పడ్డాం అన్నమాట. చ్యుతి, చ్యుతి అంటే పడిపోవడం. అచ్యుతి, అచ్యుత అని అంటాం మనం కృష్ణనామాలు. అచ్యుత ఆయన గోవింద ఆయన అంటుంది. అచ్యుత అంటే పడనివాడు, మొక్కలు కానివాడు అనమాట. మనం నిరంతరం గుర్తుపెట్టుకుంటూ మన పనులు చేసుకోవాలి. నేను ఆనంద స్వరూపుణ్ణి అని గుర్తుపెట్టుకోవడానికి తప్పే ఉంది, ఇంట్లో చాలా కష్టమే ఉంది, ఏమీ లేదు. నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను పరమాత్మ వెలుగులో ఉన్నాను, పరమాత్మ వెలుగు నాలో ఉంది, నేను ఆనంద స్వరూపుణ్ణి. ఈ మాత్రం గుర్తుపెట్టుకుని మనం పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ఆ గుర్తున్నంతసేపు మనకు చ్యుతి ఉండదు, పడిపోవటం ఉండదు. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఉంటున్నంతసేపు మనం పరబ్రహ్మంగా ఉంటాం, ఉంటున్నంతసేపు ఆనందంగా ఉంటాం. ఎన్ని పనులు చేసినా మనకు విసుగు విరామం అక్కర్లేదు, విసుగు రాదు, విరామం అక్కర్లేదు. ఎప్పుడు అలాగా గాడి చాకరిలాగా పని చేస్తున్నట్టుగా కనిపిస్తాం, కానీ హ్యాపీగా ఆనందంగా అన్ని పనులు చేసేయగలం. ఇవంతా కూడా మనకు ఈ విజ్ఞానమయ కోశంలో ప్రవేశం ద్వారా సాధించడానికి ఋషులు ఇచ్చిన ఒక చక్కటి సాధనా మార్గం ఇదంతా. ఇవన్నీ వింటం ఎంత అవసరం, చెయ్యటం కూడా అంతకంటే ఎక్కువ అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గురువుగారు ఇచ్చిన భూమిపై స్వర్గావతరణ అనేది చాలా కష్టపడి మేము ఎలా చేయగలం అని ప్రశ్న వేసుకోకుండా, ఒకవేళ అలాంటి ప్రశ్న ఉంటే ఇది విని ఓహో ఇలా చేయాలా అని తెలుసుకుని అది చేసుకుంటూ, గురువు ఏదన్నా ఒకటి ఇస్తే అది చేసి చూపిస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. కాబట్టి అలాగా గురుదేవులకి ఆనందం కలిగిస్తాను నేను. మొన్న ఒక ఆయన వచ్చారు మా ఇంటికి, మొన్న కాదు నిన్నే వచ్చి, సరిగ్గా జూన్ 30వ తారీఖు పొద్దున్నే మాస్టర్ శరీరం వదిలేసే ముందు 29 రాత్రి నా ఒళ్ళో తల్లబెట్టుకుని పడుకొని, అబ్బాయి నువ్వు చేయాలరా, ఒకటి చేయాలి నువ్వు అన్నట్టు. నాకు చెప్పండి మాస్టర్, చేస్తా. ఏం లేదు, నాకు చిన్న కోరిక ఉంది, భూమిపై స్వర్గావతరణ నువ్వు చేయాలరా, నువ్వు చేస్తావు అన్నారు. నేను చేయడు వేడి నాకేం తెలుసు అన్నాను అని చెప్పారు ఆయన నాకు. మనకు తెలియక్కర్లేదు, కాబట్టి మనకు తెలియక్కర్లేదా, మనకు తెలుసా, లేకపోతే మనం చెయ్యాలా, ఇవి కాదు. ఆయన అంటే అది ఎలా చెయ్యాలని ఆలోచించాలి. మనకు తెలియదు నిజమే, కానీ ఇది చెయ్యమన్నారు, నేను ఎలా చేయగలను, దీనికి ఏమైనా మార్గం ఉందా, మార్గం లేకుండా అంటారు కదా, ఏమిటి ఆ మార్గం అని అనుకుంటే ఆన్సర్ ఎవరికన్నా వస్తుంది, ఆ ఆన్సరే ఇప్పుడు చెప్పుకున్నది అన్నమాట. ఉభయ స్వర్గావతరణ అనేది మనం ముందర ఆచరిస్తూ ఉంటే దానికి తగ్గవాళ్ళు వినేవాళ్ళు ఆచరించేవాళ్ళు బెల్లం చుట్టూ చీమలు ఎలా మూగుతాయో అలా వస్తాయంతే. అందుకని మనలో ఆ మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం, మనం మారితే యుగం మారుతుంది. యుగం మారుస్తాను నేను అని గురువుగారు అంటే అర్థం ఏంటి? మనల్ని మార్చుకోమని ఫస్ట్. ఎలా మారాలి మీరు అంటే ఆనంద స్వరూపులుగా మారండి. మీ మనోమయ ప్రాణమయ అన్నమయ కోశాలు పవిత్రం చేసుకోండి. వాటిలోంచి విజ్ఞానమయ కోశంలోకి మీ శ్రద్ధ విశ్వాసాలను పెట్టుకుని ప్రవేశించండి. అక్కడ ఆనందాన్ని మీరు రుచి చూస్తారు. ఎప్పుడైతే ఒకసారి ఆనందంలోకి వచ్చారో ఇంకా ఏమరపాటు ఉండదు. ఇంకొక ఏమిటి అడిగారు, రోగరహిత, అది కూడా ఇది చేయటం వల్ల వస్తుంది. ఎప్పుడు రోగాలు రావాడికి, ఎప్పుడు భగవంతుడు వెలుగుతో నిండిపోతాడు కాబట్టి. తాతగారు అంటాం, కొత్త రామకోటయ్య గారు, ఆయన ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ యోగం మీద నమ్మకం ఉన్న నమ్మకం లేకపోయినా వాళ్ళకి అందరికీ ఊరికే తగ్గిపోయేది. ఆయన నోట్లోంచి ఏమి చెప్పేవారు కాదు, వీళ్ళు ఏమి అడిగేవారు కాదు, అలా కూర్చుంటే చాలా అన్ని ఎగిరిపోయేవంతే. కిడ్నీ స్టోన్స్, షుగర్, ఇంకా రకరకాల భయంకర క్యాన్సర్ నేను చూశాను. ఆయన అంతా ఆయన క్యాన్సర్ తగ్గించాడు ఇలాంటివన్నీ. నా అదృష్టం ఏంటంటే ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఒకరోజు, రెండు బాబుగారు బాగా చేశారు అని షేక్ హ్యాండ్ ఇచ్చారు, మర్చిపోలేను, బాగా గుర్తుంటుంది అని. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే ఆనందమయ కోశంలోకి ప్రవేశించటం అనేది రోగరహిత. ఇంకా పెద్దది ఏంటంటే మృత్యురహిత జీవితాన్ని ప్రసాదిస్తుంది. మృత్యురహిత జీవితం కదా, మృత్యురహితమైన ఒక ప్రపంచాన్ని మేము ఆవిష్కరిస్తాం. అది కదా గురుదేవుల యొక్క ఒక సంకల్పం, రోగరహితము, మృత్యురహితము. ఇంకోటి ఏంటి, భూమి స్వర్గము, మనుషులందరిలో ఉన్న దైవత్వం ప్రకటించబడటం, యుగం మారటం, ఇదంతా కూడా సాధన చేయటానికి భగవంతుడు మన మీద ఎంతో ప్రేమ ఉంది ఆయనకి. అలాంటి ప్రేమ ద్వారా, ఋషుల ద్వారా మనకు ఈ ఉపనిషత్ సారం ఇచ్చారు, ఉపనిషత్తులు ఇచ్చారు. వాటిని అర్థం చేసుకోవడానికి, అర్థం మనకు చెప్పడానికి పరమ గురువుల్ని మనకు ప్రసాదించారు. అలాంటి ప్రసాదించిన ఈ ప్రసాదం ఏదైతే ఉందో అది మనం అందరం అందుకోవాలి. మనందరం కూడా ఆనందమయ కోశంలోకి ప్రవేశించాలి. అంటే ఆనందమయ కోశంలో ప్రవేశిస్తే ఇంక మృత్యు లేదా? మరి ప్రవేశించిన వాళ్ళందరూ కూడా శరీరాలు వదిలేశారు కదా అని డౌట్ వస్తుంది. ఆనందమయ కోశం అంటే అర్థం ఏమరుపాటు లేకుండా జీవించడం. అంటే ఎక్కడా కూడా మనకు అవేర్నెస్ ఎప్పుడు ఉంటుంది అన్నమాట, ఆల్వేస్ అది పోకుండా ఉంటుంది. ఆనందమయ కోశం అలా ఉంటే వాడు ఆనందంగా ఉంటాడు. చీకు వచ్చిందా ఏముంటుంది? ఇవి ఇవాళ్ళకి వరకు, ఇవాళ్ళకి ఇంతవరకు చెప్పుకొని ఇంకో రోజు మిగతా కంటిన్యూ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.